ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय నాలుగవ భాగము అధ్యాయం 54 శ్లోకం 13. యస్మాత్ యస్యాత్మా బుద్ధిః కునపే త్రిధాతుకే స్వదిః కలత్రాదిషు భూమ ఇజ్జాదిః ఎతీర్త బుద్ధిః సలలేన కర్హిచిత్ జనేష్వీర్జేషు సయవ గోకర. యస్యాత్మబుద్ధి కునపేత్రి ధాతుకే, యస్యాత్మబుద్ధి కునపేత్రి ధాతుకే, స్వది కళాత్రిది శుభోమ ఇజ్జతి, స్వది కళాత్రిది శుభోమ ఇజ్జతి, యతీర్థ బుద్ధి సలలేన ఖర్చుచి, యతీర్థ బుద్ధి సలలేన కర్హిచి, జనేష్వభిజ్జేషు సయేవ గోకరః, జనేష్వభిజ్ఞేషు సయేవ గోకరః. యస్యాత్మబుద్ధి కునపేత్రి ధాతుకే, స్వది కళాత్రిది శుభోమ ఇజ్జతి, యతీర్థ బుద్ధి సలలేన కర్హిచిత్, జనేష్వభిజ్ఞేషు సయేవ గోకరః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామనే నమస్తే. సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ యొక్క శ్లోకంలో దేవదేవుడు కృష్ణ భగవానుడు చాలా మామూలుగా కొంతమంది నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు మామూలుగా తమ్మగులను పూర్తిగా తమ్మగులను నిద్ర నుంచి లేపించాలంటే అంత సులువు కాదు. కుంభకర్ణ విషయంలో చూడండి, కుంభకర్ణని అంత ఈజీగా లేపించలేరు. అతని మామూలుగా వెళ్ళి మొదట వెళ్ళి వాళ్ళు నీళ్లు కొడితే లేలే అతను. తర్వాత పెద్ద పెద్ద చోళాలు ఏనుగులంతా తీసుకెళ్లి అతని మీద నడిపించినారనమాట. నడిపిస్తే అవి అతని యొక్క శ్వాస నిశ్వాసాలకి ఏనుగులు సైన్యం అంతా లోపలికి వెళ్ళిపోతున్నారు. అయినా కానీ లేదు. తర్వాత పెద్ద పెద్ద ఇనుప చూవులంతా తీసుకొచ్చి బాగా కాల్చి శరీరం మీద పెట్టి అందరూ గుద్దితే బాగా ఏనుగుల చేత నడిపిస్తే కాదు, బాగా వాటి యొక్క తలలతో అతన్ని పొడిపించినప్పుడు అప్పుడు ఎవరో జంటిల్గా లేపినట్లు లేచినారంట. అతను ఎవరో బాగా మనం లేపుతారు కదా హరికృష్ణ ప్రభుజీ లేయని, ఆ విధంగా ఎవరో ఆప్యాయంగా లేపినట్లు లేచినాడంట అతను. అంటే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే బాగా తమ్మగులు ఉన్న వ్యక్తికి అది బాగా గట్టిగా కొట్టి లేపించాలి. మామూలుగా లేపితే వాళ్ళు లేరు. అందుకని కృష్ణుడు ఇక్కడ చాలా కఠినమైనటువంటి పదాలను ఉపయోగిస్తున్నాడు. గోకరహ అని చెప్పి ఉపయోగిస్తున్నాడు. అంటే అర్థం కావాలని చెప్పి, మన మనసులోకి వెళ్ళాలని చెప్పి. శాస్త్రాలు భగవంతుడు కానీ సూచనలు ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఎవరైతే ఈ యొక్క ఆత్మసాక్షాత్కారానికి వ్యతిరేకంగా వెళ్తారో శారీరక భావంలో ఉంటారో వాళ్ళు గోవు గాడిద అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఎందుకు ఎక్కువ గాడిద గోవుని ఉపయోగిస్తున్నారంటే ఇక్కడ జంతువుల్లో అతి మూఢమైనటువంటి జంతువు గాడిద అంట. ఎందుకు ఎవరికైనా తెలుసా? ఐ థింక్ లీలా ఫ్రెండ్ ఫోన్ అవుతున్నారు, దాని గురించి పూర్తిగా తెలిసినట్లుంది. ఎందుకు గాడిదను ఎక్కువగా ఉపయోగి ఎవరు మామూలుగా చెప్తే ఏం గాడిద మాత్రం ఉండవని ఉంటారు కదా ఎవరిని తిట్టేటప్పుడు కూడా. ఎందుకంటే గాడిద అన్ని జంతువులే మామూలుగా మూఢస్థితిలో ఉంటాయి, గాడిద పడవ మూఢస్థితిలో ఉంటుందంట. అది అంత గడ్డి కోసము ఎంతో పనిచేస్తుంది అనమాట. గాడిద బరువులు మోస్తారంటారు కదా, దానికి కొద్ది గడ్డి కావాలి. అయితే మోసేది బరువులు చాలా కష్టపడుతుందంట, కొంచెం గడ్డి కోసము ఎంతో కష్టపడుతుందంట. బరువులు ఎంతెంత పెద్ద బరువులు మోస్తుంది అనమాట. మూడు తన్నులు తింటూనే ఉంటుంది అది, చూసింటారు మీరు మామూలుగా ఇంకో గాడిద వచ్చి తంతుంది, అది ముందర వెళ్తుంటే ఎగిరి తంతుంది అనమాట, మళ్ళీ పోతానే ఉంటుంది అనమాట. ఎందుకంటే వెళ్తుంది. ఈ కారణాల చేత గాడిదని చాలా మూఢమైనటువంటి జీవి, బాగా కష్టపడుతుంది గడ్డి కోసం, ఎక్కువ తన్నులు తింటూ ఉంటుంది ఇంకో గాడిద దగ్గర నుంచి. కాబట్టి ఈ కారణాల చేత గాడిదని చాలా మూఢ జంతువు అన్నారు. ఎవరైతే ఆత్మసాక్షాత్కారంలో లేకున్నటువంటి వ్యక్తిని దాంతో పోల్చారన్నమాట. ఎందుకు వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే ఈ దీని మాదిరి పనిచేస్తుంటారన్నమాట, గాడిద మాదిరి ఆ విధంగా తన్నులు తింటూ ఉంటారనమాట. నేను డీటెయిల్గా డిస్కస్ చేయకూడదు అనుకున్నాను, దీని గురించి మోర్ డీటెయిల్గా వెళ్ళకూడదు అనుకున్నాను. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్పేటువంటి విషయం ఏమంటే, ఈ యొక్క మన జన్మ అనేది చాలా అద్భుతమైనది. అతాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ సూత్రం మీద మనము ఆధారంగా మన జీవితాన్ని నడిపించాలి మానవులు. అతాతో బ్రహ్మ జిజ్ఞాస, అతను బ్రహ్మ జిజ్ఞాసకు వెళ్ళాలి. అతను నేనెవరిని, నేను ఈ శరీరాన్న దానికంటే ఉన్నతమైనటువంటి అన్న. ఇక్కడ చెప్తున్నారు కపవాత పిత్త త్రిధాతుకే, త్రిధాతుకే కపవాత పిత్త, కపము వాతము పిత్తము ఈ శరీరంలో ఉన్నటువంటి అనమాట. కపం ఉంటుంది, వాతము, పిత్తం, ఈ మూడితో తయారు చేయబడుతుంది శరీరం. ధాతుకే, ఈ ధాతువులతో తయారు చేయబడింది అనమాట. ఆయుర్వేదంగా వెళ్తే మనం ఈ మూడింటినే బ్యాలెన్స్ చేస్తారన్నమాట ఆయుర్వేదం ట్రీట్మెంట్లు అంతా కూడా. ఆ ట్రీట్మెంట్లు కపము వాతం పిత్తాన్నే వాళ్ళు బ్యాలెన్స్, ఎందుకంటే ఈ బాడీ మొత్తం దాంతో తయారు చేయబడింది, కపము వాతము పిత్తంతో. కాబట్టి ఈ మూడితో తయారు చేయబడినటువంటి శరీరము తానని భావించేవాడు, సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు అదే భావిస్తూ ఉంటారన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆచార్యులు, లైక్ అంటే మనిషికి తెలియదు అనమాట, అతను ఎంతో అజ్ఞానంతో ఉంటాడు, తన శరీరం నేనని భావించి ఎప్పుడు ఇంద్రియ భోగాలు నిమగ్నమై ఉంటాడనమాట. ఈ శరీరం అనేది అది ఈ భౌతిక పదార్థాల చేత చేయబడి ఉంది, అది తాత్కాలికమైంది, శాశ్వతమైనది కాదు. శరీరం వేరే, మనం వేరే, శరీరంలో ఉన్నటువంటి ఆత్మలు మనం. ఈ ఆత్మ జ్ఞానాన్ని లేకుండా శరీరం త్రిధాతులతో కూడినటువంటి ఈ శరీరమే నేను భావించేవాడు ఈ జంతువుతో సమానము అని చెప్తున్నాను. జంతువులు ఏం చేస్తాయంటే మామూలుగా చూడండి, కషాయశాలలో కొన్ని జంతువులు ఏం చేస్తాయి, అవి మనం చూస్తే, నేను ఒకసారి ఇక్కడ భక్తుని హౌస్ ప్రోగ్రాంకి వెళ్ళాం హైదరాబాద్లో, మన ఐ థింక్ శ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఎంతమంది వచ్చారు ఇప్పుడు జగన్నాథ్ రథయాత్రకు వెళ్ళినప్పుడు శ్యామ్ వాళ్ళ ఇంటికి, ఆ వీధులు మొత్తం గొర్రెలే కట్టేసింటారు, చూసారా మీరు వెళ్ళేటప్పుడు. నాకు ఆ రోజు చాలా తీవ్రంగా ఆలోచన కలిగింది అనమాట. అక్కడ ఆ వీధిలో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దారి మొత్తం గొర్రెలు కట్టేసినారనమాట. ఆ గొర్రెలకు గడ్డి వేసినారు, దాన వేసినారు, తింటూ ఉన్నాయి అవి. రేపేం చేస్తారు ఆ గొర్రెలను, ఎవరిని చంపేస్తారు. కొన్నిసార్లు కషాయ అంగట్లో కూడా ఏమవుతుందంటే పక్కనే గొర్రెని చంపేసింటారు వాళ్ళు, ఇంకో గొర్రెకి గడ్డి వేస్తారనమాట. ఇది గడ్డి తింటానే ఉంటుంది. కొద్దిసేపు తర్వాత నన్ను కూడా చంపుతారు, నేను కూడా చనిపోతానటువంటి జ్ఞానం దానికి, అది అప్పటికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉందనమాట ఆ గడ్డి తింటూ. అదేవిధంగా మన ముందర ఎంతోమంది చనిపోతుంటారు మనం చూస్తుంటాం. ఎవరన్నా ఒకసారి ఏమిందంటే బుద్ధుడిది, బుద్ధుని దగ్గరికి ఒకరోజు ఏమవుతుందంటే ఒక మాతాజీకి ఒక చిన్న పాప ఉంటాడనమాట బిడ్డ, అతను చనిపోతాడు. చనిపోతే ఆమె ఏం చేస్తుంటే ఏడుస్తూ ఉంటుంది, బిడ్డ చనిపోయినాడు కదా. అప్పుడు తెలుస్తుంది, వార్త తెలుస్తుంది, బుద్ధుడు ఉన్నాడు, చాలా గొప్ప సిద్ధి పొందినటువంటి వ్యక్తి, ఆయన దగ్గరికి భూమని చెప్పి ఎవరు చెప్తారనమాట. ఆమె బిడ్డను తీసుకుని బుద్ధుని దగ్గరికి వస్తుందన్నమాట. బుద్ధుని దగ్గరికి వచ్చి ఏడుస్తుంది, నాకు బిడ్డ చనిపోయినాడు, ఎట్లా ఒకటి నన్ను రక్షించాలంటే. అప్పుడు బుద్ధుడు చెప్తాడంట, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళేవి బిచ్చడి చేయాలి, ఎవరింటికి వెళ్ళాలంటే ఎవరింట్లో అయితే మృత్యు ఉండదో వాళ్ళింట్లో నుంచి కొద్దిగా ధాన్యాన్ని తీసుకురావాలి, ఎవరింట్లో అయితే మృత్యు జరగలేదో వాళ్ళింట్లో నుంచి ఒక పిడికి ధాన్యం తీసుకొస్తే ఆ ధాన్యంతో నీ బిడ్డని బతికిస్తాను అని చెప్పి. సరే మా హ్యాపీ అయిపోతుంది అనమాట, పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట, ఒక ఇంటికి వెళ్తుంది అనమాట. విచ్చాందేహి అంటుంది, ఏం కావాలంటే నాకు ధాన్యం కావాలి అంటది, అయ్యో ఇస్తామంటాడు. అట్లా కాదు, మీ ఇంట్లో ఎవరన్నా మృత్యు, అసలు మీ ఇంట్లో మృత్యువే జరిగిండకూడదు, మరణమే జరిగిండకూడదు, అయితేనే నేను తీసుకుంటాను అంటుంది అనమాట. లేదమ్మా మా ఇంట్లో మా అవ్వ చనిపోయిందని చెప్తా. తర్వాత ఇంకొక ఇంటికి వెళ్తుంది అనమాట, వెళ్ళి బిచ్చాందేహి అంటుంది. వాళ్ళు బిచ్చ తీసుకుని వస్తే, లేదు లేదు నేను బిచ్చ తీసుకోవాలంటే మీ ఇంట్లో ఎవరు చనిపోతుందంటే మా కుమారు చనిపోయినది. అట్లా మొత్తం ప్రతి ఇంటికి వెళ్తుంది అనమాట, ఊర్లో పల్లెలు అన్ని గ్రామాల్లో ప్రతి ఇంట్లో మృత్యం అనేది ఉంటుంది అనమాట. చివరికి ఆమెకు అర్థమైపోతుంది బుద్ధుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అని. తిరిగి వస్తుంది అనమాట బుద్ధుని దగ్గరికి, వచ్చి శరణాగతి పొందుతుంది. అవును, ఈ ప్రపంచంలో మృత్యువు లేనటువంటి వాళ్ళే లేరు, చనిపోయినటువంటి వాళ్ళే లేరు, చనిపోయినటువంటి వ్యక్తి లేనటువంటి గృహాలే లేవు, ఎవరు చనిపోకుండా శాశ్వతంగా ఉండేవాళ్ళే లేరు, ఈ ప్రపంచము తాత్కాలం అని చెప్పి ఆమెకు రియలైజ్ అవుతుంది బుద్ధుని యొక్క కృప వల్ల. అంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే మరణం అనేది తప్పనిసరిగా ఉంది. ఈ జంతువు అది రియలైజ్ కాదు, ఆ గడ్డి తింటూ ఉంటుంది. మనం అనుకోవచ్చు మనం గడ్డి తినడం లేదు కదా అని. కొంతమంది ప్రశ్నిస్తారు ఏమి గొర్రె మాదిరి ఆ గడ్డి తినేదానికి ఇక్కడ హోటల్లో తినడానికి రెండు ఒకటే, హోటల్లో కావచ్చు లేదంటే ఫెసిలిటీస్ ఇంద్రియ భోగాలు, మనం ఆహార నిద్ర భయ మైదునాలు గడ్డితో సమానం అవి. ఆహార నిద్ర మృత్యువుని ఆలోచించకుండా దీంట్లో ఆనందాన్ని పొందుతారన్నమాట బద్ధజీవులు. దేంట్లో ఆనందాన్ని పొందుతారు? ఆహార నిద్ర అది గడ్డి తింటూ ఉంటుంది. ఒకసారి చైతన్య మహాప్రభు ఆయన వెళ్తుంటాడు యాత్ర వెళ్తుంటారనమాట, గయాకి వెళ్ళేటప్పుడు ఒక అరణ్యంలో చూస్తారనమాట జింకలు ఆడుకుంటూ ఉంటాయి, రెండు జింకలు చూసి నవ్వుతారనమాట చైతన్య చెప్తారనమాట, కృష్ణ చైతన్యం అనేటువంటి వ్యక్తి యొక్క జీవనం జంతువుతో సమానం, ఇంద్రియభోగమే పరమవేదని చెప్పి అతను ఏం చేస్తాడు జీవితాన్ని వృధా చేస్తుంటాడు. జంతువుకి మనిషికి వ్యత్యాసం లేదు చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, ఒకటే ఒకటి వ్యత్యాసం కృష్ణ చైతన్యం. అందుకే శ్రీమద్ భాగవతంలో ఈ గర్భస్థ శిశువు గర్భంలో ఉండే శిశువు ప్రార్థించేటప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తున్నారు జంతువు వాచ అని చెప్తున్నారు, మానవ వాచ అని చెప్పడం లేదు అక్కడ. ఎవరిని చూడండి దాంట్లో కావాలంటే మీరు గర్భస్థ శిశువు ప్రార్థనలు ఉన్నాయి, గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా భగవంతుని ప్రార్థిస్తుంది, గర్భంలో ఉంటాడన్నమాట శిశువు, భయంకరమైనటువంటి నరకం అది, ఆ లోపలంతా రకరకాలటువంటి రసాలు ఊపిరాడక పురులు గుడుతూ. ఈ కలియుగంలో జనాలు కొంతమంది ముదూమపానాన్ని రకరకాలటువంటి వ్యర్థ పదార్థాలను తింటారనమాట, కారము రకరకాల అవంతా శిశువుని బాధిస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు ఆ శిశువు ప్రార్థిస్తుంది అనమాట ఓ దేవదేవాని, దాంట్లో అప్పుడు ఏమని చెప్తున్నాడు శివదేవ గోస్వామి జంతువు వాచ అని చెప్తున్నాడు. అంటే కృష్ణ చైతన్యం రానంత వరకు మనిషి ధర్మేణహీన పశువి సమాన. ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని ఆచరించారో కృష్ణుని యొక్క భక్తి సేవకు రారో వాళ్ళు జంతువుతో సమానము. కొన్నిసార్లు ఏమిటంటే మన కృష్ణ చైతన్యానికి వచ్చినప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం మనం చేసేది కరెక్టా కాదా, మనం ఆలోచిస్తుంటాం. అంటే మనకు ఇంకా పరిపక్వత రానప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ విధంగా ఆలోచిస్తాం, అరే మనం టైం ఏమైనా వేస్ట్ చేస్తున్నామా, మనము జంతు జీవనాన్ని నుంచి మానవ జీవితానికి వచ్చాం, మానవ జీవితం నుంచి మనం ఏం చేయాలి భక్తుని యొక్క జీవితానికి వెళ్ళాలి. ఈ నాలుగు నియమాలు పాటించేది మాంసభక్షణ మద్యము వ్యభిచారం జోదం చేయకుండా ఉండేది మానవుని స్థాయికి వచ్చేటువంటివి అనమాట, అది జంతువు స్థాయికి కాదనమాట, భక్తులు చేసేది కాదు అది. నాలుగు నియమాలు ఈవెన్ శ్రీమద్ భాగవతంలో వర్ణాశ్రమ ధర్మాలు వివరిస్తూ మానవ స్థాయికి రావాలంటేనే ధర్మానికి నాలుగు పాదాల ప్రకారం నడుచుకోవాలి, ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకోవడం. తర్వాత మనం శ్రవణ కీర్తనలతో ప్రారంభమైనటువంటి భక్తియుక్తి సేవను మనం చేస్తామన్నమాట. నాలుగు నియమాలు పాటించేది అది భక్తుని యొక్క, అదే అనుకోకూడదు మనం నాలుగు నియమాలు పాటిస్తే మనం భక్తుల స్థాయికి వచ్చేసినామని కాదు, నాలుగు నియమాలు పాటిస్తే మనిషి స్థాయికి వస్తాము, అక్కడి నుంచి మనిషి స్థాయి నుంచి శ్రవణ కీర్తన స్మరణ వందన పూజన సగజన ఆత్మ నివేదన ఈ నవవేద భక్తులు ఆచరిస్తే మనం ఏం చేస్తాము వైష్ణవ స్థాయికి చేరుకుంటాము. కాబట్టి ఇక్కడ భగవంతుడు చాలా తీవ్రంగా చెప్తున్నాడు అనమాట, ఎవరైతే ఈ యొక్క ఆహార నిద్ర భయ మైదునాలతోనే తన శరీరాన్ని నేను చెప్పిన భావిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి జంతువుతో సమానము, అతను మూర్ఖుడు, ఈ ఎటువంటి ఉపయోగం లేదు అతని జీవనం వల్ల ఉపయోగం లేదు, వ్యర్థం చేస్తూ ఉంటాడు అనమాట తన కాలన్నంతా కూడా వ్యర్థం చేస్తూ ఉంటాడు. ఒకసారి ఏమవుతుందంటే మన ఆచార్యులు ఒక ఇంకా బాగా మనకి వెళ్ళడానికి ఒక సన్నివేశం చెప్పారనమాట ఒక సాధువు గురించి, నిజంగా జరిగినది అనమాట ఇది. ఒక సాధువు ఏం చేశారంటే ఆయన గొప్ప సాధువు, సాధువులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ప్రచారం చేస్తూ ఉంటారు, ఆ సాధు తిరుగుతూ ఉన్నాడు, రకరకాల దేశాలకు వెళ్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఆ రాజు చాలా కొంచెం మంచి గుణాలు ఉండేటువంటి రాజు అతను. ఆయన దగ్గరికి వెళ్ళి మంచి గుణాలు ఉన్నా కానీ భక్తి అనేది అతను తీవ్రంగా తీసుకోవడం లేదనమాట. ఈ సాధు వెళ్ళి చెప్పాడనమాట, ఓ రాజా, ఈ జీవితం అనేది చాలా తాత్కాలికమైంది, మనం భగవంతుని కృష్ణునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, కృష్ణుని యొక్క నామాన్ని జపించాలి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామాన్ని జపించాలి, ఇది తాత్కాలికమైంది భౌతిక ప్రపంచం అంతా అని చెప్పేది సత్వజ్ఞానాన్ని బోధించడం ప్రారంభించారనమాట. తక్షణమే రాజు చెప్పాడు, స్వామి మీరు చెప్పద్దండి, మనం కూడా వెళ్తున్నాం యువతికి వినప్పుడు మనం చెప్పేది స్టార్ట్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళు ఏం చేస్తారో మనకు చెప్పేది స్టార్ట్ చేస్తారనమాట, లేదంటే ఆపేస్తారు, కట్ చేసేస్తారు. ఉన్నతమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వినాలి. మనం ఎప్పుడు కూడా చెప్పేదే మనం, వినేది మనకు తెలియదు. ఇది అహంకారం ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి పని అనమాట. ఎప్పుడు మనం చెప్పడానికే ప్రయత్నం చేస్తాం. మనం ఇద్దరు మాట్లాడేటప్పుడు, ఇది ఎవరిని ఇద్దరు డివోటీస్ మాట్లాడేటప్పుడు కూడా మనం ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తాం, కానీ వినేదానికి మనము బెస్ట్ బాగా ఎవరైతే వింటారో వాళ్ళు మంచి భక్తునిగా తయారవుతారన్నమాట. ఈవెన్ వినేదంటే భాగవతం వినేదే కాదు, మనం భాగవతం వినేదే అది కూడా ఇంపార్టెంట్. భాగవతం వినాలి ప్రతి ఒక్కరి యొక్క, ఈవెన్ సగం సమస్యలు ఎప్పుడు పోతాయంటే మనం విన్నప్పుడు, ఇతరుల దగ్గర నుంచి మనం విన్నప్పుడు అన్ని సమస్యలు పోతాయి. మనం చెప్పేది అనమాట, ఇస్తానే ఉంటాం. అంటే ఈ రాజు కూడా, ఇంకా రాజు అంటే ఇంకా అహంకారం ఉంటుంది, అతను వినేది లేదనమాట, చెప్పేదే ఆర్డర్స్ చేసేది అనమాట. కాబట్టి అతను ఏం చేశాడు, సాధువుకి చెప్పాడనమాట, నేను విన్ను, దయ ఉంచి మీరు ఆపండి, మీకేం కావాలో చెప్పండి, మీ మీద నాకు పూర్తి గౌరవం ఉంది, మీకేం కావాలో ఇస్తా, మీకు ధనం కావాలనా, నా రాజ్యంలో సంపదలు కావాలనా, సేవకులు కావాలనా, మందిరాలు ఏం కావాలో చెప్పండి, ఇస్తాను అని చెప్పాడు. ఈ సాధువు పాపం అతను అతనే భౌతికమైనటువంటి వ్యక్తి కాదు, ఏ భౌతిక కోరికలు లేవు అతనికి, సరే ఆలోచించాడనమాట, నాకు ఒకటి కావాలి, నాకేమొద్దు, ఒకటే ఒకటి కావాలి, నీ ధనం అంతా వద్దు, నీ దేశంలో ఒక మూర్ఖుని గుర్తించాలి నువ్వు, ఆ మూర్ఖునికి కర్ర ఇవ్వాలి, అతను కర్ర పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, నెల వచ్చే ముందుకు నువ్వు జీతం ఇవ్వాలి అంతే, ఇది చాలు నాకు అని చెప్పి చెప్పాను. సరే రాజు అంతే కదా, మూర్ఖుని గుర్తిస్తాము, కర్ర ఇస్తాము, తిరుగుతూ ఉంటాడు, నెల వచ్చే ముందుకు జీతం ఇస్తాము, ఏముంది దాంట్లో, అది పెద్ద ఇంకా ఏమన్నాడు అన్నాడు, అది చాలు అని చెప్పి చెప్పాను. సరే ప్రణామం చేసి సాధువు, నాన్న ఉంటాను, నీకు మంచి జరగాలి, కృష్ణుడు నిన్ను చల్లగా చూడాలని చెప్పి. సాధువు ఎట్లంటే దయామయుడు అనమాట, ఎప్పుడు ఆయన ఒకవేళ తిరస్కరించినా గానీ ఒక వ్యక్తి దయనిస్తూనే ఉంటాడు, ఎట్లా అతన్ని రక్షించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటాడు. సాధువు యొక్క లక్షణాలు అనమాట. అతను వినకపోయినా గానీ మనం ప్రచారం చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఎవరున్నా మనం చెప్పేది వింటే వాళ్ళకు ప్రాముఖ్యత ఇస్తాం, వినకపోతే పోవయా నువ్వు నాశనం అయిపో అని చెప్తా. బట్ నిజమైనటువంటి సాధువు అతను ఎప్పుడు అది కోరడనమాట. అంటే మనం చెప్పినంత మాత్రాన మనకు ఆ గుణాలు ఉన్నాయని కాదు, మామూలుగా రెగ్యులర్ గా జరిగేదనమాట. నిజమైనటువంటి సాధు ఎప్పుడు ఇతరుల యొక్క, ఈవెన్ భగవద్గీత ప్రచారం చేసేటప్పుడు మనం 15 నిమిషాలు బాగా చెప్తాం, చెప్పిన తర్వాత వాళ్ళు బుక్ తీసుకోకపోతే ఏమనుకుంటాం, మనం డిస్టర్బ్ అవుతాం కదా, కొంచెం కోపం వస్తుంది మనలో, సర్వసాధారణమే కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ లోపల మనము ఈలాగా ఈ సాధువులాగా మనం ప్రార్థించాలి, భగవంతునికి ప్రార్థించాలి. వాళ్ళని కోపం వచ్చినప్పుడు మనం శపించకుండా, కృష్ణ వాళ్ళకి ఏదో విధంగా సహాయం చెయ్యి. ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ 10 నిమిషాలు విన్నాడు కదా అతను, ఆ సుకృతిగా అతనికి ఉంటుంది అనమాట. 10 నిమిషాలు భగవంతుని గురించి విన్నాడు కాబట్టి ఆ సుకృతిగా అతనికి ఉంటుంది. మనం భగవద్గీత కొనుక్కుంటేనే అతనికి సుకృతి వచ్చినట్లు కాదు, ఆ 10 నిమిషాలు వినడం వల్ల సుకృతి వస్తుంది. ఆ సుకృతి వల్ల మళ్ళీ ఇంకోసారి సాధువుని కలుస్తాడు, భగవద్గీతని తీసుకుంటాడు అనమాట. మన ముఖ్య ఉద్దేశం ఏమంటే కృష్ణుని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, ఏదో ఒక విధంగా కృష్ణుడు వాళ్ళకి సహాయం చేసి భగవద్గీత దొరికేటట్లు వాళ్ళకి మనం భగవంతుని ప్రార్థించాలన్నమాట. మనం ఆ విధంగా మనసుని ట్యూన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ సాధువు, ఆయన అతను తిరస్కరించినా గానీ మనసులో ఏమనుకుంటున్నాడు, భగవంతుని ప్రార్థిస్తున్నాడు, ఇతనికి సహాయం చేయాలని చెప్పి వెళ్ళిపోయాడనమాట. తర్వాత రాజు ఏం చేశాడు అంటే మంత్రి చెప్పాడు, మంత్రి ఒక మూర్ఖుని పిలుచుకోరా అని చెప్పి చెప్పాడు అనమాట. ఈరోజు మూర్ఖుని సంబంధించి కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి గోకరహ మూర్ఖులు అని చెప్తున్నాడు, మూర్ఖుని గురించి అనమాట. ఇది కూడా ఫస్ట్ టైం కూడా మంత్రి ఏం చేశాడు, దేశం అంతా తిరిగాడనమాట. తిరిగి ఒక పక్కా మూర్ఖుని తీసుకొచ్చాడనమాట. మామూలు వ్యక్తి అయితే కర్ర తీసుకుని ఊరికే తిరుగుతా ఉండలేడు. ఎవరన్నా మామూలుగా సాధారణంగా ఉండే వ్యక్తి అయితే కనుక, సాధారణ మనసు ఉండే వ్యక్తి మూర్ఖుడు కాకపోతే తెల్లవారి నుంచి సాయంత్రం కట్టెత్తుకుని తిరుగుతూ ఉంటారు. ఎవరన్నా తిరగలేరు, మూర్ఖుడు అవుతానే ఆ పని చేయగలరు. అంతా బాగా పరిశీలించి ఒక మూర్ఖుని తీసుకొచ్చారనమాట రాజు, మంత్రి తీసుకొచ్చి కర్ర రాజుకి తీసుకొస్తే రాజు చెప్పాడనమాట, ఒక కర్ర ఇచ్చే రాజు మూర్ఖునికి, ఒరి మూర్ఖ నా సాధు నాకు ఒక కోరిక కోరినాడు, ఒక మూర్ఖుని గుర్తించమన్నాడు, నిన్ను చూస్తే బాగా మంచి మూర్ఖుడిగానే ఉన్నావు నువ్వు, నువ్వేం చేయాలంటే తెల్లవారిని సాయంత్రం వరకు ఈ కర్ర తీసుకొని తిరగాలి, నువ్వు ఆ విధంగా తిరిగి నెలసారి వచ్చేకుంటే నెల నెల వచ్చావంటే నీకు నేను జీతాన్ని ఇస్తాను అని చెప్పి చెప్పాను. సరే రాజుగారు అట్లే చేస్తానని చెప్పి కర్ర తీసుకున్నాను అనమాట. అతను కర్ర తీసుకొని తిరుగుతా ఉన్నాడు, రాజ్యమంతా పట్టణం అంతా తిరుగుతూ ఉన్నాడు. నెల వచ్చేందుకు ఇక్కడికి వస్తాడు, రాజు జీతం ఇస్తే తీసుకొని పోతూ ఉంటాడు. ఇది జరుగుతూ ఉంది, కాలం అయిపోయింది. కాలం అనేది ఇట్లే ఉండదు, రోజులు అయిపోతాయి, వారాలు అయిపోతాయి, నెలలు అయిపోతాయి, సంవత్సరాలు అయిపోతాయి. సంవత్సరాలు అయిపోయినందుకు మనిషి ఏమవుతాడు, బాల్యం నుంచి మధ్యస్థితికి, మధ్యస్థితి నుంచి వృద్ధాప్యానికి వచ్చేస్తాడు. ఆ విధంగా ఈ రాజు మధ్య వయసులో ఉన్నప్పుడు ఈ సూచన వచ్చింది, ఈ కాలక్రమంలో ఏమైంది, వృద్ధుడు అయిపోయాడు అనమాట. ముసలాడు అయిపోయినాడు రాజు, ముసలాడు అయిపోయినాడు, శరీరం అంతా కూడా శుష్కించిపోయింది, మృత్యు పానపు మీద పడిపోయినాడు, పడుకునే ఉన్నాడు. ఇప్పుడు పైకి కూడా లేయడం లేదు, శరీరం కూడా పైకి లేచేదానికి కూడా శక్తి లేదు, ఇంకా చనిపోయేటువంటి స్థితి. ఇప్పుడేం చేయాలనుకున్నాడు, బాధ్యతలంతా అప్పగించేయాలనుకున్నాడు తన కుమారులకి, తన యొక్క సైన్యాన్ని అంతా కూడా, మంత్రులంతా కూడా కుమారునికి అప్పగించి ఆయన విరామం తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నాడు. సరే మృత్యు పాన మీద పడుకునేశాడు, తన యొక్క రాణులను పిలిచాడనమాట. చెప్తున్నారు, మీరెంతో విశ్వాసంతో నాకు సేవ చేశారు రెండు రోజులు, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా కుమారులను చూసుకోనని చెప్పి సూచనలు ఇస్తున్నాను అనమాట. కుమారులను పిలిచాడు, మీరెంతో బాగా శిక్షణ తీసుకున్నారు, మీరు నా దగ్గర ఎంతో బాగా వినయంగా నాకెంతో గౌరవాన్ని ఇచ్చారు, ఇంక నుంచి మీ తల్లుల యొక్క ఆశీస్సులతో, ఈ మంత్రుల యొక్క సహకారంతో మీ రాజ్యాన్ని కొనసాగించాలని చెప్పి కుమారులకు సూచనలు ఇచ్చాడు. మంత్రులను పిలిచాడు, మంత్రులు పిలిచి, మంత్రులరా మీరెంతో బాగా సేవ చేశారు నాకు, ఇన్ని రోజులు నమ్మకంతో ఈ రాజ్యాన్ని ముందుకు నడిపించారు, కాబట్టి ఇంక కూడా నా కుమారులకి సహాయం చేస్తూ ముందుకు నడిపించారు రాజ్యాన్ని. సడన్ గా ఈ రాజుకి గుర్తొచ్చింది అనమాట, అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ఆ మూర్ఖుడు ఉన్నాడు కదా, వాడు కూడా పాపం ఎన్ని సంవత్సరాల నుంచి కర్రెత్తుకొని తిరుగుతున్నాడు, వాడు కూడా కృతజ్ఞత తెలపాలి, ఇంకొక మూర్ఖునికి కర్ర ఇప్పించాలని చెప్పి పిలిపించాడు అనమాట. పిలు మూర్ఖుని విలువ అని చెప్పారు. సరే మంత్రి ఏం చేశాడు అంటే మూర్ఖుని పిలిపించాడు, మూర్ఖుడే కర్ర తీసుకొని వచ్చాడనమాట, నేరుగా వచ్చి పక్కన నిలబడుకున్నాడు అనమాట రాజు దగ్గరికి. రాజు నిలబడిన తర్వాత రాజు చెప్పాడు, మూర్ఖ నేను వెళ్ళిపోతున్నాను, హిందువులు ఎంతో గొప్పగా విశ్వాసంతో నాకు నువ్వు సేవ చేశావు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలో కోరుకో అని చెప్పి చెప్పాడనమాట. కోరుకోదిగినాడనమాట రాజుగారు, ఎక్కడికి పోతున్నారు మీరు, నేను కూడా వస్తాను అని చెప్పి చెప్పాడనమాట. మరి మురుక నువ్వు రాలేవరా నాతో కూడా, అది వచ్చేటువంటి ప్రదేశం కాదు, నేను ఒక్కనే పోతాను, ఎవరు నాతో రారు అనమాట. రాజుగారు నన్ను తీసుకొని పోవడం లేదంటే మీరు రాణులతో పాటు పోతున్నారు, అందుకే నన్ను తీసుకొని పోలేదు అని చెప్పాడు. లేదు లేదురా మురుక, నువ్వు మూర్ఖురు, నాకు తెలియదు, నేను రాణులతో పోవడం లేదనమాట. అయితే మీరు మంచి రథంలో ధనాన్ని అంతా తీసుకుని పుత్రులతో పాటు ఎక్కడికో పోతున్నారు మీరు, పుత్రుల్ని ధనాన్ని అంతా తీసుకొని పోతున్నారు మీరు, అందుకే నన్ను రావడం లేదు. మురుక నేను రథాన్ని తీసుకొని పోలేను, ధనాన్ని తీసుకొని పోలేను, పుత్రులు తీసుకోపోలేను, ఎవరిని తీసుకొని పోలేను, నేను సింగిల్ పైసా కూడా తీసుకుపోలేను. నా రాణులు కానీ, నా యొక్క రాజులు యొక్క యువరాజులు కానీ, నా సైన్యం కానీ, ఎవరు కానీ నా తరాలు, నేను ఒక్కరే పోవాలి అని చెప్పి చెప్పాను. ఇతను కొంచెం గంభీరం అయిపోయాను అనమాట. ఎవరు, ఈ యొక్క మూర్ఖుడు. మళ్ళీ రాజు చెప్పానమాట, ఒరి మూర్ఖ నీకు అంతా తెలియదు, ఏమి తీసుకోపోవాలి ఇక్కడి నుంచి, నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను, నువ్వు పని చేయి, ఇప్పుడు నీలాంటి మూర్ఖుని నువ్వు గుర్తించి కథ ఇచ్చేయి, అతనికి నేను జాబ్ ఇస్తాను, అదే సమయంలో నీకు కూడా ధనాన్ని ఇస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి చెప్పాను. ఇతను చాలా సీరియస్ అయిపోయాడు, కర్ర తీసుకుని నేరుగా రాజుకి ఇచ్చాడమాట, తీసుకోవని చెప్పిచ్చాడు. రాజుకు ఆశ్చర్యం అయిపోయింది, హే ఏమైంది, ఏమైందంటే నువ్వు మూర్ఖుడివి, పరమ మూర్ఖుడివి, తీసుకో కర్ర, నువ్వే అందరికంటే మూర్ఖుడు, తీసుకోవని చెప్పి చెప్పాడు అనమాట. అతనికి ఇప్పుడు గంభీరంగా ఉన్నాడు, అతనికి అర్థమైపోయింది, ఇతను మాట్లాడే దాంట్లో విషయంలో అర్థం ఉందని. రాజుకు ఆశ్చర్యం అయిపోయింది, వణుకుతున్నాడు అనమాట, నువ్వు పరమ మూర్ఖుడివి, నేను మూర్ఖుడు అయితే నువ్వు పరమ మూర్ఖుడివి, నువ్వే చెప్తున్నావు నాతో పాటు నా ధనం గాని, నా కుమారులు కానీ, నా రథం కానీ, నా సైన్యం కానీ, నా రాణులు కానీ ఎవరు రారని చెప్పి చెప్తున్నావు, ఇన్ని రోజులు దానికోసమే పనిచేశావు, మూర్ఖుడు నువ్వే, తీసుకోవని చెప్పి చెప్పాను. అప్పుడు రాజు వణికిపోయాడనమాట, ఎవరు నువ్వు, నువ్వు సాధారణమైన మూర్ఖుడు కాదు, నువ్వు గొప్ప వ్యక్తి నువ్వు, చెప్పు నువ్వు అంటే చెప్పాడనమాట, నువ్వు మూర్ఖుడు కాబట్టే నా గురువు నన్ను ఇక్కడ పెట్టాడు, నీకు గుర్తుందా, కొన్ని సంవత్సరాలకు ముందు ఒక సాధు వచ్చి ఒక మూర్ఖుని గుర్తించని చెప్పి చెప్పాడు, ఆ యొక్క సాధు యొక్క శిష్యుని నేను, నా గురుదేవులైనా నన్ను ఈ విధంగా నీ దగ్గర పెట్టి నీ మూర్ఖత్వం కొంచెం పక్కకు పోయినప్పుడు నీకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వమని చెప్పి చెప్పాడు, కాబట్టి ఇప్పుడన్నా నువ్వు గుర్తించు, నువ్వు చేసినది నీ జీవితం మొత్తం కష్టపడి పనిచేసావు, నువ్వు దేనికోసం పనిచేసావు, ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు భార్య కలత్రాదిషు తన యొక్క భార్య కోసం, బిడ్డల కోసం, తన యొక్క శరీరం కోసం, వాటి కోసం పనిచేస్తావు నువ్వు. ఇప్పుడు వాళ్ళు ఎవరు రాదని చెప్తున్నావు. నువ్వు జీవితాన్ని మొత్తం వేస్ట్ చేసుకునే నువ్వు. పనిచేసినంత దానికోసం పనిచేస్తావు, నీ శరీరం కోసం. ఆ శరీరం ఇప్పుడు ఏమవుతా ఉంది? ఖాళీ, బూడిదైపోతుంది. ఒకవేళ పూడిస్తే ఈ యొక్క ఈ పురుగులకి మలమైపోతూ ఉంది, కాలిస్తే బూడిదైపోతుంది. అదేవిధంగా నీ యొక్క రాణులు కానీ, నీ యొక్క కుమారులు కానీ, నువ్వెంతో కష్టపడి ధనాన్ని అంతా సేవించావు, సాధించావు, యుద్ధాలు చేసి అంత కూడబెట్టావు, ధనాన్ని ఏమి నువ్వు తీసుకుపోవడం లేదు. ఇందులో ఎంత పనిచేసావు అంత వేస్ట్. మృత్యురూప హరశ్చాహ, మృత్యురూపంలో హరించిపోతుంది. ఇదే జరిగేదనమాట. మనిషి తను సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాడు, ఎంతో కష్టపడి పనిచేస్తాడు. శ్రీమద్ భాగవతం చెప్తుంది, ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అతని నోట్లో పురుగు వస్తుందంట. పవర్గా అని చెప్పి చెప్తారన్నమాట. పరిశ్రమ. ఎంతో కష్టపడి పనిచేస్తాడు, ఎంత కష్టపడి పనిచేస్తాడంటే ఇంకొక పా ఫేన నురుగు వస్తుంది. ఎద్దులు చూసింటారు జరా, ఎద్దులు పనిచేసేటప్పుడు నురుగు వస్తుంది. మనం అనుకోవచ్చు ఎవరి నోట్లో నురుగు రాలేదనేసి, లోపల భయంకరంగా సఫర్ అవుతూ ఉంటారన్నమాట. మానసికంగా శారీరకంగా ఎంతో కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు నురుగులు వస్తుంటాయి లోపల. నురుగులు భయంకరంగా వస్తుంది, కొంతమంది నిజంగానే వస్తాయి, కొంతమందికి లోపల కాలిపోతూ ఉంటారన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ పరిశ్రమ ఫేన భయం కూడా ఏర్పడుతుంది అనమాట. ఏమవుతుందేమో నాకేమవుతుందేమో, భవిష్యత్తు నాకేమవుతుందేమో, నా కుటుంబ సభ్యులకు ఏమవుతుందేమో. ఆ భయం తర్వాత బంధన, బాండేజ్. బాగా కష్టపడి పనిచేసి అన్ని రకాల వస్తువుల్ని కుటుంబ సభ్యులతో ఆ వస్తువులతో పూర్తిగా అతను బంధన కలిగి ఉంటాడు. అది ఈజీగా రాదు. ఎందుకు ఎక్కువ శాస్త్రాలు బ్రహ్మచారి ఆశ్రమాన్ని, సన్యాసాశ్రమాన్ని కీర్తిస్తున్నాయంటే బంధన తక్కువ అక్కడ. అది భయపడి కాదు. కొంతమంది అనుకుంటారు బ్రహ్మచారులు అయిపోయినంటే ఏదో భయపడిపోయి కుటుంబాన్ని మెయింటైన్ చేసేది. మనం బ్రహ్మచారులు కుటుంబాన్ని కాదు, 100 కుటుంబాన్ని మెయింటైన్ చేసేటువంటి శక్తి వాళ్ళకు ఉందన్నమాట. డబ్బులు విషయంలో కాదు, మెయింటైన్ చేసే విషయంలో కాదు, బంధన. వాళ్ళకి ఏమవుతుంది, హార్ట్ టు హార్ట్ రిలేషన్, అది నాట్ అనమాట. గట్టిగా బంధన అనేది ఏదో కట్టేసేది కాదు, లోపల హృదయంలో ఏమవుతుంది, గట్టిగా నాట్లు ఏర్పడిపోతాయి. హృదయ గ్రంథి అంటారు దాన్ని, వదులుకోలేరు అంత ఈజీగా. చాలా కష్టం అనమాట, అది పెయిన్ కూడా. వాళ్ళ శరీరాలకు సంబంధించి వాళ్ళకి ఏదైనా దుఃఖాలు వచ్చినప్పుడు, వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు చాలా, అదే బంధన అంటారు అనమాట. ఆ బంధన వల్ల ఏమవుతుంది, దుఃఖం వస్తుంది. ఆ బంధన ఏం చేస్తుంది, దుఃఖాన్ని కలగజేస్తుంది. పాప బాబ్బా మా చివరికి ఏమవుతుంది, మృత్యువు, డెత్, మరణిస్తారన్నమాట. ఈ పవర్గంలో ఉండే వ్యక్తి ఇదే జీవితం మొత్తం ఏం చేస్తాడు, పరిశ్రమ చేస్తాడు, నురుగులు కక్కుతాడు, భయాన్ని కలిగి ఉంటాడు, బంధన కలిగి ఉంటాడు, చివరికి మృత్యువుకు లోనవుతాడు. ఫినిష్, జీవితం మొత్తం వేస్ట్. అపవర్గ, అపవర్గ అంటే ఏమి, భగవంతుని మీద భక్తిని, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నామ సంకీర్తనం చేస్తూ కృష్ణ చైతన్యాన్ని, కృష్ణుని మధ్యలో ఉంచి కృష్ణ చైతన్యంలో ముందుకెళ్ళినప్పుడు అది అపవర్గాన్ని ఇస్తుంది అనమాట, అతను బయటపడతాడు. ఇంకోటి ఇక్కడ గుర్తించాలి, ఇక్కడ భగవంతుడు క్లియర్గా చెప్తున్నాడు, శాశ్వతం భావించేస్తారనమాట. ప్రతి ఒక్కటి శాశ్వతం భావిస్తారు. వ్యక్తి అజ్ఞానంలో వ్యక్తి ఈ కుటుంబము, ఈ శరీరము, ఈ సంపదలు శాశ్వతం అని చెప్పి అనుకునేస్తారు. లైక్ మేఘాలు ఉంటాయి, చూసింటారు కదా మీరు, మామూలుగా ఇంకా వర్షాకాలం వస్తూ ఉందన్నమాట. మేఘాలు ఉంటాయి, బాగా ఆనందంగా మేఘాలు పోతూ ఉంటాయి, చూసింటారు. మేఘాలు మనం కానీ పైకి చూస్తే చాలా హ్యాపీగా ఉంటాయి కదా, బాగా గంభీరంగా చిన్నగా మూవ్ అవుతూ చూసేదానికి. చాలా మన భౌతిక వ్యక్తి మాదిరి, భౌతిక వ్యక్తి కూడా మంచి మంచి కార్లు, అందమైనటువంటి జనాలు, తర్వాత అందమైనటువంటి భవనాలు, అందమైన సౌకర్యాలు, ఈ మేఘాల మాదిరి పోతూ ఉంటాయన్నమాట. మేఘాలు కూడా చూడండి, చెమ్మని పోతూ ఉంటాయన్నమాట. ఒకసారి గాలి వచ్చిందంటే ఏమవుతాయి, మేఘాలు గాలి బీభత్సం వస్తుంది చూడు, గాలి వచ్చి కొడుతుంది అనమాట మేఘాలు. ఏమవుతుంది, ఆ మేఘాలు చిన్నాభిన్నం అయిపోతాయి, ఫినిష్, చిన్న చిన్న పీసులు పీసులు అయిపోతాయి. అంతే జీవిత భౌతిక జీవి యొక్క స్థితి కూడా అంతే. అతను అనుకుంటున్నాడు అనమాట, ఓ నా శరీరము చాలా స్ట్రాంగ్, నాకు ధనం ఉంది, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు పరివారం ఉన్నారు, అంతా ఉన్నారు. ఈ గాలి వచ్చి మేఘాలను ఏ విధంగా ఢీకొన్నప్పుడు ఆ మేఘాలు ఎట్లా విచ్ఛిన్నమైపోయి చిన్న భిన్నం అయిపోతాయో ఆ జీవితం కూడా చిన్న భిన్నం అయిపోతుంది. అయితే గాలి తగలనంత వరకు బాగానే ఉంటుంది అనమాట, మృత్యు రానంత వరకు. ఒకసారి మృత్యు వచ్చిందంటే శరీరం నుంచి బయట వస్తా ఉంటేనే ఈ ఉపాధులంతా ఫినిష్. నీ ధనానికి, నీకు, నీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఫినిష్. ఏం సంబంధమే లేదు ఇంకా. నువ్వు శరీరంలో ఉన్నంత వరకే నీకు అది. ఈ శరీరం నుంచి బయట రాగానే ఏమీ లేదు. అయితే శాశ్వతంగా సంబంధం అనేది ఎవరితో ఉంటుంది? నువ్వు శరీరంలో ఉన్నా, శరీరంలో బయట ఉన్నా, పరమాత్మతో మాత్రము సంబంధం ఎప్పుడూ ఉంటుంది. చూడు, భగవంతుడు ఎంతో కృపామయుడు. నువ్వు జంతు జన్మెత్తు, పరమాత్మ రూపంలో ఉంటాడు. నువ్వు పంది జన్మెత్తు, పరమాత్మ రూపంలో ఉంటాడు. నువ్వు మలాన్ని భక్షించే జీవిగా ఉన్నా గానీ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. నువ్వు దేవత రూపంలో ఉన్నా గానీ పరమాత్మ రూపంలో ఉంటాడు. నువ్వు మనిషి రూపంలో ఉన్నా గానీ పరమాత్మ రూపంలో ఉంటాడు. నువ్వు కుష్ఠవ్యాధిగా ఉన్నా గానీ పరమాత్మ రూపంలో ఉంటాడు. నువ్వు మంచి అందమైన రూపంలో ఉన్నా గానీ పరమాత్మ రూపంలో ఉంటాడు. అది భగవంతుని యొక్క దయ. మనం ఏం చేస్తామంటే, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నా బాగా ఉంటే మనం వాళ్ళ దగ్గర ఉంటాం, బాగా లేకపోతే దూరం వెళ్ళిపోతాం. బట్ భగవంతుడు పరమాత్మ అట్లా కాదు. నువ్వు ఎంత నీచి స్థితికి పోయినా గానీ వాళ్ళ పరమాత్మ రూపంలో వదలడు ఆయన, భగవంతుడు వదలడు. కుష్ఠవాని శరీరంలో పరమాత్మ ఉంటాడు, పంది శరీరంలో పరమాత్మ ఉంటాడు, మంచి భక్తుని యొక్క శరీరంలో పరమాత్మ ఉంటాడు, దేవత శరీరంలో పరమాత్మ ఉంటాడు. కాబట్టి భగవంతుడు అంత దయామయుడు, ఎటువంటి పరిస్థితుల్లో గాని జీవిని వదలడు. మనం జీవించున్నప్పుడు మనతో ఉంటాడు, మరణించినా కూడా మనతో వస్తాడు. అయితే మనం ఎప్పుడు ఆయన గురించి పట్టించుకోం, మనం ఎప్పుడు ఆ పరమాత్మ గురించి ఆలోచించాం. మన శరీరము, మనకు శరీరం సంబంధించిన వ్యక్తుల గురించి, ఈ శరీరాన్ని ఎవరైతే ఆనందపరిస్తారో వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని భగవంతుడు కృష్ణ ఏం చేస్తున్నాడు, దాన్ని ఖండిస్తున్నాడు, గోకరలో అని చెప్పి చెప్తున్నాడు. ఎవరైతే ఈ యొక్క శాశ్వతమైనటువంటి పితని, శాశ్వతమైనటువంటి స్నేహితుణ్ణి, శాశ్వతమైనటువంటి వెల్విషర్ని, శుభాన్ని కోరేటువంటి వ్యక్తిని, పరమాత్మని ఎవరైతే మర్చిపోతారో వాళ్ళ కృతజ్ఞులు. వాళ్ళ కృతజ్ఞత లేదు వాళ్ళకి. భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి ఆ యొక్క జీవి యొక్క సర్వ కోరికలను తీరుస్తూ ఉన్నాడు అనమాట. అయితే జీవుడు మాత్రము స్వార్థంతో అతను పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ముఖ్య కర్తవ్యం మన లోపల అంతరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ గుర్తించి ఆయన వైపు మనం మళ్ళాలి, ఆయనకు సేవ చేయాలి, ఆయన గుర్తించాలి. కాబట్టి మనం చనిపోయిన తర్వాత ఒక్కరే ఒకరు వచ్చారు మనతో. ఏ దేవతలు కూడా రారు, దేవత కూడా వచ్చేటువంటి అవకాశమే లేదు. ఏ జీవులు రారు, ఒక పరమాత్మ మాత్రం. నువ్వు నరకంగా పోయినా కానీ వస్తాడనమాట. నీ యొక్క బాధను ఆయన గుర్తిస్తాడు, నీ దుఃఖాన్ని గుర్తిస్తాడు, ఆయన నీకు సహాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి పరమాత్మ గైడెన్స్తో మనం ఇక్కడికి వచ్చింది. ఆయన ఏదో విధంగా తీసుకొచ్చేసింటాడు ఇక్కడికి. మనం అనుకోవచ్చు నేనేదో బై ఛాన్స్ వచ్చేసాను అనేసి. మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం కూడా కొన్నిసార్లు అనుకుంటుంటాం, ఇదే నేను ఈరోజు డిస్కస్ చేయాలనుకున్నాను తప్పనిసరిగా, అది ఇంపార్టెంట్, మనకు రిలవెంట్ కాబట్టి. మనం చాలా మందికి ఒక అవగాహన ఉంది, మనము తిరుమల నుంచో లేదా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చేసామనేసి. అది తప్పు. ఎన్నో జన్మల వర్క్ అనమాట ఇది. భగవంతుడు ఎన్నో జన్మల్లో ఈ జీవి రకరకాల దుఃఖాలని పొంది, రకరకాలుగా నలిగిపోయి, వైష్ణవుల కృప వల్ల, కృష్ణుడికి కృప వల్ల అన్ని జన్మల్లో కొద్ది కొద్దిగా కృపను పొంది, చివరికి భగవంతుని యొక్క ప్రణాళిక చేత, ఇదేదో ఒక్కరోజు వచ్చింది కాదు, ఎన్నో జన్మల చేత, జన్మల ప్రభావం అనమాట. భగవంతుడు సాక్షాత్తు గోవిందుడు శ్రీనివాసుడు, ఆయన కృప చేత ఆయన దగ్గరికి లాక్కొని పరమాత్మ ఇక్కడికి పంపిస్తున్నాడు భక్తి సేవకి. ఇదేదో బై ఛాన్స్ ట్రైన్ టికెట్ కొనేసి వచ్చి తిరుమలకి వచ్చి ఇక్కడికి వచ్చినది కాదు. ఇది ఎన్నో వేల కోట్ల జన్మల తర్వాత భగవంత్ దుఃఖించి జన్మ మృత్యు జరావ్యాధిలో పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ పుడడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుడడం, మళ్ళీ చనిపోవడం, నరకేతనలు, రకరకాల దుర్భరస్థితిలో ఉండి ఎన్నో జన్మల్లో ఏదో విధంగా ప్రార్థించింటాం కృష్ణ నన్ను కాపాడని చెప్పి. కాబట్టి గోవిందుడు ఏం చేస్తాడు, తీసుకొచ్చి తిరుమలకి అక్కడి నుంచి ఆయన డైరెక్ట్ చేస్తాడు, పరమాత్మ డైరెక్ట్ చేస్తాడు. పరమాత్మ డైరెక్షన్ అంటే ఏమి, ఏదో భక్తుణ్ణి కల్పిస్తాడనమాట, లేదా భగవద్గీతను తీపిస్తాడు. అందుకనే మనం తిరుపతిలో ఉండేటువంటి వాళ్ళం ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఈ భక్తులకి చేరువగా ఉండడం చాలా ముఖ్యం. అంటే భక్తులకి అప్రోచ్ గా ఉండాలి ప్రతి ఒక్కరూ. భక్తులకి ఏదో పరమాత్మ ఎవరో ఒకరిని పంపిస్తూ ఉంటాడు, భగవంతుడు పంపిస్తూ ఉంటాడు అనమాట. ఎక్కువ అందరికంటే ఎక్కువ ప్రచారం చేసేది, అందరికంటే ఎక్కువ భక్తులు చేసేది రాధాగోవింద బాలాజీ అనమాట. విష్ణుడు బాలాజీకి వచ్చాడు, వాళ్ళే చేస్తున్నారు, మనమేం చేయడం లేక. ఆయన చేస్తున్నాడు బాబు, బుక్ డిస్ట్రిబ్యూషన్ ఆయన చేస్తున్నాడు. అంటే ఇన్స్పైర్ చేస్తాడు, ఎక్కడో ఉండే వ్యక్తిని అక్కడ తీసుకొచ్చి బుక్స్ కొనిస్తాడు. మనం ఒక పరికరం, మన పరికరం అంతే. మనం చేసేదేమి, మనం కూడా మనది ఇన్స్ట్రుమెంట్ మనం.
కాబట్టి బై ఛాన్స్ వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడ ఎవరు, భక్తి సేవకి భగవంతుని యొక్క పరమాత్మ యొక్క కృప చేత వచ్చిన వాళ్ళు ఇక్కడ. మనం కానీ బాగా డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క భక్తుని యొక్క జీవితాన్ని, వాళ్ళు ఏ విధంగా కృష్ణ చేతులకు వచ్చినా పరమాత్మ ఆయన గైడెన్స్ ఇస్తున్నాడు, చిన్నగా తీసుకొని వస్తున్నాడు భక్తుల దగ్గరికి. ఒక భక్తుని దగ్గర తీసుకొని వదులుతాడు అనమాట. ఆ భక్తుడు ఆయన ఏం చేస్తాడు అప్పుడు అక్కడ ఉందన్నమాట. మన పరమాత్మ దగ్గర కావాలంటే ఏ భక్తుడు అయితే మన దగ్గరికి వస్తాడో ఆ భక్తుని బాగా చూసుకోవాలి మనం. ఎందుకంటే పరమాత్మ తీసుకొని వచ్చాడు ఇక్కడికి, కృష్ణుడు తీసుకొని వచ్చాడు ఇక్కడికి. కాబట్టి ఆయన కృష్ణుడి యొక్క అతిథి. మామూలుగా ఎవరో ఒక వ్యక్తి పంపించారనుకో, ఒక కలెక్టర్ ఎవరిని మనకు ఫోన్ చేస్తుంటారు ఇక్కడికి, ఫోన్ చేసి కలెక్టర్ ఆఫీస్ నుంచో లేదా మినిస్టర్ ఆఫీస్ నుంచో మా గెస్ట్ వస్తున్నారు చూసుకోని చెప్పి ఫోన్ చేస్తారు. మనం ఎంత కేర్ తీసుకుంటామో, ఇమ్మీడియట్లీ వాళ్ళని గేట్ కా నిలబడి వాళ్ళని తీసుకొచ్చి ఆరు తెప్పించి ప్రసన్న. అదే దేవదేవుడు పంపించాడంటే ఇంకా మోర్ కేర్ తీసుకోవాలి. దేవాది భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సురూదం సర్వభూతానం జ్ఞాత్మమ్మం, అన్ని లోకాలకి మహేశ్వరుడు కృష్ణుడు. ఆయన పంపించినప్పుడు ఆయన గెస్ట్ని మనం ఎట్లా చూసుకోవాలి, ఎక్స్ట్రీమ్లీ కేర్ తీసుకోవాలి. అప్పుడు భగవంతుడు చాలా ఆనందాన్ని చెందుతాడు, మనకు కృపణిస్తాడనమాట. కాబట్టి పరమాత్మ కృష్ణుని యొక్క సంబంధం అనేది శాశ్వత సంబంధం, ఇది గుర్తించాలి మనం. శారీరక సంబంధం ముఖ్యం కాదు, అది తాత్కాలికం, పోతా ఉంటుందన్నమాట, అది ఫినిష్ అయిపోతుంది. మనం ఉండాలనుకున్నా కానీ ఉండలేం. ఇక్కడే వాళ్ళు 60 సంవత్సరాల తర్వాత లేదా 70 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటాం ఇక్కడ, ఎవరు ఉన్నాం, చాలా వరకు వెళ్ళిపోతాం. ఇప్పుడు 70 ఇయర్స్ తర్వాత ఎవరు ఉన్నాం మనం ఇక్కడ, అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 20 ఇయర్స్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 90 ఇయర్స్ అంటే కష్టమే. 100 ఇయర్స్ తర్వాత అసలు ఎవరు ఉండరు, ఉండేవాళ్ళు 100 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇంపాసిబుల్. వెళ్ళిపోవాల్సింది, శరీరం వదిలేసి వెళ్ళిపోవాల్సింది. ఒకటి ఆలోచించాలి, శరీరం వదిలిన తర్వాత మనతో వచ్చేది ఓన్లీ కృష్ణుడు వస్తున్నాడు అంతే, ఫినిష్. మిగతా ఎవరు రావడం లేదు. కాబట్టి ఆయనతో ఎక్కువ రిలేషన్ పెట్టుకోవాలి, స్ట్రాంగ్ రిలేషన్ పెట్టుకోవాలి, దృఢమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవాలి, అప్పుడు మనం సెస్. దాని కాకుండా వేరే వేరే సంబంధాలు మనం కొనసాగించినట్లయితే గనా శ్రమ ఏవ కేవలం. చైతన్య మహాప్రభు చెప్పినట్లు అతను జంతువే. జంతువు ఏం చేస్తుంది, కృష్ణుడి మీద సంబంధం లేకుండా వేరే వేరే. కాబట్టి మనం కూడా భక్తియుక్త సేవలు ఉన్నటువంటి వాళ్ళు, వైష్ణవులు అంతా కూడా వాళ్ళు చాలా గొప్ప, ఎందుకంటే వాళ్ళు ఆ మార్గంలో ఉన్నారు. అదే ప్రభుపాద వారు చెప్తున్నారనమాట, ఇక్కడ ఈ కృష్ణ చేతులు ఉండే వాళ్ళు కృష్ణుని వైపు వాళ్ళు వెళ్తున్నారనమాట, కృష్ణుని మీద నమ్మకంతో ఆయన ముందు వెళ్తున్నారు. ఆ వెళ్లే మార్గంలో కొద్దిగా అటాచ్మెంట్స్ ఉంటాయి, అదేం తప్ప, అది కొన్నేమి అది అంత పెద్ద విషయం కాదు. ప్రభుపాద వారు భాషలో చెప్తున్నారు, ఈవెన్ భక్తుల్లో కూడా కొన్నిసార్లు కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి, అయితే అది సాధన చేయంగా అవి వెళ్ళిపోతాయి. అయితే భౌతిక వ్యక్తి కంటే కూడా భక్తుడు చాలా గొప్ప అని చెప్పి ప్రభుపాద వారు చెప్తున్నారు. భౌతిక వ్యక్తి అసలు లేదు కదా, అతనికి ఆలోచనే లేదు, అతనికి ఆలోచనే లేదు. అతను ఈవెన్ భయంకరమైన పాపాలు కూడా చేస్తుంటాడు అనమాట. ఈ ధన సంపాదనలు ఏం చేస్తాడంటే తన యొక్క కుటుంబ సభ్యుల్ని సంతృప్తి కోసము తన మాంసాన్ని, తన శరీర యొక్క మాంసాన్ని రక్తాన్ని వృద్ధిపరుచుకునే దానికోసము ఇతర జంతువుల్ని సంహరించి ఆ రక్త మాంసాలతో తన రక్త మాంసాలనే వాళ్ళు వృద్ధి చేసుకుంటారన్నమాట. అది ఇంకా భయంకరమైన పాపం. ఒక జంతువుని చంపి దాని యొక్క రక్తంతో దాని యొక్క మాంసంతో తన రక్త మాంసాలని వృద్ధి చేసుకునే దానికోసం ప్రయత్నం చేస్తారు. చాలా హీనమైన స్థితి అన్నమాట. తన కుటుంబ సభ్యుల యొక్క శరీర రక్త మాంసాలని వృద్ధి చేసేదానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారన్నమాట. అది ఇంకా కఠినం, ఇంకా పాపం. అతను అంత కష్టపడి పనిచేసి అంత పాపాలు చేసి తన శరీరాన్ని తన తోటి కుటుంబ సభ్యులకు శరీరాన్ని పోషిస్తాడు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఇతను పాపం తీసుకోరు, వాళ్ళు అతను చేసిన పాపానికి అతనే పరిహారాన్ని అనుభవించారన్నమాట, భయంకరంగా అనుభవిస్తాడన్నమాట నరకయాతనల్ని. ఇక నుంచి సారీ నాకు క్లియర్గా లేదు, యమధర్మరాజు యొక్క లోకం అలకాపూర్వతి 800 యోజనాలు, బట్ వెరీ లాంగ్ డిస్టెన్స్. అయితే అది చాలా కఠినమైనటువంటి మార్గం, నరక మార్గమే చాలా కఠినం అన్నమాట, నరకలోకనిపోయే మార్గమే కఠినం. కాబట్టి మనకు విలువైనటువంటి శరీరం వచ్చింది, మానవ శరీరం, దీన్ని మనం వృధా చేసుకోకూడదు. చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇక్కడ భగవంతుడు చెప్పినట్లు ఈ శారీరక భావంలో లేకుండా కృష్ణ చైతన్యంలో ఉండి భగవంతుని కృష్ణునికి శరణాగతి పొంది కృష్ణ చైతన్యంలో మనము ముందుకు వెళ్ళాలి. మనం శరీర భావం నుంచి బయట రావాలి, ఆత్మదృష్టి ఆలోచించాలి. మన నిజమైనటువంటి స్వార్థం ఏమంటే, నిజమైన స్వార్థాన్ని కలిగి ఉండాలి. ఏం ఆ స్వార్థం అంటే భగవంతుని శ్రీకృష్ణునితో స్థిరమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవడం. మనం అనుకోవచ్చు, అరే ఈ జన్మలో నేను ఉండే కుటుంబం అనేసి, ఇటువంటి కుటుంబాలు ఎన్నో జన్మలో కొన్ని వందల వేల సార్లు ఎన్నో కుటుంబాలు మనం కలిగి ఉంటాం. ఇంతకుముందు జన్మలో కొన్ని వందల జన్మలు మనం ఎత్తింటాం, కొన్ని వందల జన్మల్లో వందల కుటుంబాలు ఉన్నాయి, కొన్ని వందల మంది మన కుటుంబ సభ్యులుగా ఉన్నారనమాట. కాబట్టి నిజమైన తెలివైనటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే అట్లనేసి మొత్తం కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోడు. కుటుంబంలో ఉండేవాళ్ళు కూడా ఏం చేస్తాడు, కృష్ణునికి బాగా దగ్గరేటట్లు చేస్తాడన్నమాట. అది నిజమైనటువంటి బుద్ధివంతుడు. నిజంగా బుద్ధివంతుడు ఏం చేస్తాడంటే అతను స్థిరంగా దృఢ నిశ్చయంతో కృష్ణునితో స్థిరమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అదే సమయంలో తన కుటుంబ సభ్యులు కూడా కృష్ణునితో సంబంధం ఏర్పడేటట్లు చేస్తాడు. అది తెలివైనటువంటి మార్గం అన్నమాట. కాబట్టి బ్రహ్మచారీస్ అయితే వాళ్ళు స్ట్రాంగ్ గా కృష్ణుతో స్థిరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అదే సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా కృష్ణ చైతన్యం ఇవ్వడం కోసం ప్రయత్నం చేయాలి. గృహస్థ భక్తులు ఏం చేయాలి, వాళ్ళు స్థిరంగా కృష్ణునితో సంబంధం ఏర్పరచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ వాతావరణాన్ని అవకాశాలను ఇవ్వాలి కృష్ణునితో సంబంధం ఏర్పరచుకునే దానికోసం. కృష్ణు యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే, ఆ భగవంతుని యొక్క నామాన్ని జపించేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించాలి. అప్పుడు వాళ్ళ జన్మ. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే ప్రశ్న.
నిమ్న నదులు గంగా యమున కాకుండా నిమ్న నదులు అని చెప్పారు కదా,
ఇక్కడ భాష్యంలో ఉందన్నమాట, నేను ఆ టాపిక్ టచ్ చేయలేదు. ఈ నిమ్న నదులు అంటే ఇక నదులు కృష్ణుడు అని చెప్తున్నారంటే ఓన్లీ యాత్రాస్థలాలకు వెళ్ళి స్నానం చేసినంత మాత్రాన వాళ్ళే పవిత్రమైపోరు వైష్ణవుల భక్తుల యొక్క సాంగత్యం లేకుండా అని చెప్తున్నాడు. భాష్యంలో శ్రీధర స్వామి ఏం చెప్తున్నాడంటే ఏ నదుల గురించి కృష్ణుడు చెప్తున్నారంటే గంగా యమున అటువంటి పవిత్ర నదులు కాకుండా నిమ్న నదులు, నిమ్మ నదులు, నిమ్మ అంటే తక్కువ స్థాయి నదులు అని చెప్తున్నారన్నమాట. ఉదాహరణకి మహాభారతంలో అంబ కూడా నదిగా మారిపోయింది. మనం కానీ మహాభారత చరిత్ర చూస్తే ఒక భాగము అంబగానే అట్లే ఉండిపోయింది, తర్వాత నదిగా మారిందనమాట. అంటే అటువంటి వాళ్ళు అటువంటి నదులు పలుకునే సమ్ నదీస్ ఉన్నాయన్నమాట. నాకు క్లియర్గా తెలియదు ఏమి నిమ్మ నది అనేది, బట్ ఒక ఎగ్జాంపుల్ మనకేమంటే గంగానదికి ఈ అంబ ఏదైతే భీష్ముని సంభరించాలని చెప్పి ఆమె కూడా తపస్సు చేస్తుంది. గొప్ప తపస్సు చేసినప్పుడు గంగాదేవి ఆమెకు శాపం ఇస్తుంది అనమాట, నువ్వు నదిగా మారిపోవని చెప్పి. ఆమె తపోశక్తి వల్ల అర్ధభాగం నదిగా మారుతుంది, అర్ధభాగం మళ్ళీ అట్లే ఉంటుంది అంబగం. అప్పుడు అటువంటి నది గంగానదితో సమానం కాదు, అవి నిమ్మన జాతికి సంబంధించి నదులు. శాపవశాత్తు నదులుగా మారింటారనమాట కొంతమంది. వాటి గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మామూలు సాధారణమైన జలాశయాలు, సాధారణమైన నీళ్లు వెళ్తుంటాయి కదా, వర్షాకాలం నదుల రూపంలో వెళ్తుంటాయి, అటువంటి వాటి గురించి ఇక్కడ చర్చిస్తున్నారు. ఓకే.
సయేవ గోకరహ అని చెప్పేసి వెళ్ళారు, కరహ మనకి అర్థమవుతుంది మరి
గోవు అంటే. అంటే గోవు యొక్క పవిత్రత ఎప్పుడు ఉంది, అయితే ఆ గోవు ఆ యొక్క తన యొక్క గుణాన్ని ఎప్పుడు గడ్డి తినడము, ఇంక వేరే ఆలోచన ఉండదు, ఆహారం తినడము, గడ్డి తినడము, తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ కోసం ఎప్పుడు ఆలోచించదు, ఆత్మ సాక్షాత్కారం గురించి ఆలోచించదు అనమాట. కాబట్టి దాన్ని ఆయన గోకరహ అని చెప్తున్నాం. ఇప్పుడు ఆహారం వైపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు చూడండి మనం కూడా గోశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆవులు ఏం చేస్తాయంటే నువ్వు దగ్గర పోతే నోరు తీసుకొని వస్తాయి, కరెక్టా కదా. అంటే ఆహారం తీసుకున్న దాంట్లో ముఖ్యంగా నిమగ్నం ఉంటాయి, ఆధ్యాత్మిక దృష్టి ఉండదు కాబట్టి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అనమాట, భగవంతుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. దానికంటే ఎక్కువ మనం కామెంట్ చేయాలన్నమాట. ఆయన ఒక ప్రశ్న వచ్చి, ఈ యొక్క భక్తి ఆచరించాలంటే జ్ఞానం కావాలి, అయితే ఆయన విన్నది ఏమంటే ఈ జ్ఞానం ఉండేది ఆహారాన్ని సంపాదించుకునే కోసమే, భక్తికి పనికిరాదు అని చెప్పి నేను విన్నాను, దానికి ఎట్లా మీరు చెప్తున్నారు అంటుంది. ఈ జ్ఞానంలో కూడా రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక జ్ఞానము, భౌతిక జ్ఞానము. భౌతిక జ్ఞానంతో భక్తి వస్తుంది, ఆధ్యాత్మిక జ్ఞానంతో భక్తి వస్తుంది. అర్థమవుతుంది కదా మీకు. భౌతిక జ్ఞానం సంపాదించడం వల్ల ఆహారం దొరుకుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడం వల్ల కృష్ణ చైతన్యంలో జ్ఞానము, ఆత్మకు పరమాత్మ సమ జ్ఞానం వల్ల భక్తి వస్తుంది. కాబట్టి నీకు ఏ జ్ఞానం కావాలో తీసుకోరా.
శ్రీమద్ భాగవతంకి, శ్రీమద్ భగవద్గీతకి, శిలా ప్రభుపాదకి, గురుదేవ్కి దాయ గౌరవమైన